ఆ సౌదము మనోహరముగా కనపట్టెను, అవన్నీ విడివిడిగా ఏడంతస్తులలో ఏర్పాటు చేయబడి ఉండెను. అర్థమేమని లోహతి యొక్క వైద్యం అయినట్లయితే గృహస్థ జీవితాన్ని గడపాలని పనుకున్నాడో, ఒక సుందరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి భవనాన్ని ఆయన సృష్టించడం జరుగుతుంది అన్నమాట. నేను అనుకోవడం ఆయన సృష్టించినటువంటి భవనం అది ఆయన తపశక్తితో సృష్టిస్తారు. ఇక్కడ మనం ఏదైనా భవనం సృష్టించాలి అంటే కాంక్రీట్ తర్వాత నేషన్స్ ఇలాంటివి కూడా అవసరం. వాళ్ళ వాళ్ళ పని సరిగ్గా చేస్తారా చేయడా కలకారణం ప్రాబ్లమ్స్ ఆయన చేస్తే తపశక్తితో ఆయన అది కూడా ఏడంతస్తుల భవనం అంట. ప్రభుత్వ భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇప్పట్లోనే దాని అంతస్తుల మేడలు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట కూడా పెద్ద పెద్ద అంతస్తుల మేడలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఎక్సెప్ట్ ఇప్పుడు మనం చూస్తే సూర్య మందిరం అది ఆ కూటర ఎంత పెద్దది. అసలు ఈ రోజుల్లో అటువంటి మందిరం కట్టేటువంటి సాహసం ఎవరైనా చేస్తాడా? చేయలేదు ఎవరు కూడా. మరి ఆ రోజుల్లో ఇప్పుడు ఫ్రేమ్లు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, అంతా ఉంది, అయినప్పటికీ కూడా ఎవరు అంత పెద్ద మందిరం నిర్మించడానికి సాహసం చేశారు? కానీ అప్పట్లో చరిత్ర ఏం చెప్తుంది, దేవతలు నిర్మించారు అని చెప్పి. అప్పుడు వ్యక్తుల యొక్క జీవితానికి ఇంధనం ఏంటి అంటే పవిత్రత, తపస్య అదనమాట. ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి వస్తువుల మీద ఆధారపడుతున్నాం. అప్పట్లో వ్యక్తులందరూ కూడా తపస్సు మీద వాళ్ళ జీవితం అంతా కూడా ఆధారపడి ఉండేది అనమాట. తపస్సు, ధర్మం, ధర్మంగా జీవించడం. అప్పట్లో ఇక ప్రేరంతస్తుల భవనము, తర్వాత రకరకాలైనటువంటి ఫర్నిచర్స్, ఫర్నిచర్ మనం చరిత్రలో మనం చూస్తే ఈ ఫర్నిచర్స్ కూడా వాళ్ళు ఉపయోగించేటువంటిది. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏంటి అంటే లోహాలన్నిటిలోకి కూడా అగమమైనటువంటి లోహం ఏంటి అంటే ఇనుము అనమాట. ఇప్పుడు మనం మ్యాక్సిమం ఇనుము మీద డిపెండ్ అయితే అనమాట, ఏదైనా తీసుకోండి, కుర్చీ తీసుకోండి, ఏం తీసుకోండి, ఇనుము 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 అన్న. కానీ అప్పట్లో బంగారుతో స్వర్ణ యుగం, స్వర్ణ యుగం, తర్వాత తామ్రం వచ్చింది, తర్వాత ఒక్కొక్కటి తగ్గుతా అవి చివరికి ఇప్పుడు ఇనుము. ఇప్పుడు ఇనప యుగం అనమాట, ఇది ఎక్కడ చూసినా ఇనుము అనమాట. ఒకసారి చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తా ఉన్నారు అనమాట, ఒక వెంకటగిరిలో ఒక రాజులు పరిపాలించేవాడు పూర్వం. ఆ రాజకోటలో నీళ్లు చేర్చుకునేదానికి ఒక బిందు ఉండేదండి, బిందె అదంతా కూడా కొంచెం మరకలు మరకలుగా మట్టి చేరుకుని ఎన్నో సంవత్సరాలు చిన్నది అది, దాంట్లో నీళ్లు చేస్తూ ఉండేవాళ్ళు. అది అక్కడ బరిండేది, బావి దగ్గర బరిండేది అనమాట. ఒకరోజు ఎవరికో ఏదో ఆలోచన వచ్చి అది ఎందుకో తగిలింది, దానివల్ల కొంచెం దానికి దాని మీద ఉండేటువంటి ఆ పాచి అదంతా పోయి దగ్గర మెరుస్తా ఉన్నాను. అప్పుడు దాని టెస్ట్ చేస్తే అది బంగారు అని, బావిలో నీళ్లు పెట్టిన దానికి బిందె బంగారు అని. అప్పటి ఇంకేంటి అంటే ధర్మంగా నడుచుకోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తాయి. బంగారైనా కానీ, వజ్రాలైనా కానీ, వైడూర్యాలైనా కానీ, నృత్యాలైనా కానీ, ఇవన్నీ ప్రకృతి నుంచి. సో ఇవన్నీ ప్రకృతి ఇవ్వాలి. ద్రౌపది గారు ఆయన చక్కగా వివరిస్తారనమాట. మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారు, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ చేసేస్తారు. గవర్నమెంట్ మనకి ఇవన్నీ సప్లై చేస్తుంది కాబట్టి మనం ఇవన్నీ కట్టాలి. మరి ప్రకృతి ఇచ్చే వాటికి కూడా మనం పన్ను కట్టాలి. ప్రకృతికి ఇచ్చే పన్ను ఏంటి అంటే ధర్మంగా ఉండడం, యజ్ఞం. యజ్ఞం అంటే ఏంటి అంటే ధర్మంగా ఉండడం. ధర్మంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు ప్రకృతి జీవనం కావాల్సినవన్నీ సమృద్ధిగా ఇస్తుంది అనమాట. పౌరపాడు గారు ఎన్నో సందర్భాల్లో ఆయన వివరించేవాళ్ళు. మూర్ఖులు ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అప్పట్లో బోర్వెళ్ళు కనుక్కోలేదు, మోటార్లు కనుక్కోలేదు నీళ్లు పెడుకునేదానికి అది. సో సౌకర్యాలు ఏం చేశారంటే అప్పుడు బోర్వెళ్ళు మోటార్లు వీటి పనులు అవసరం లేదు, వీటి పని అవసరం లేదు. సో వీటి పని అప్పుడు మాత్రానికి 3 వర్షాలు పడేదాన్ని, అది కూడా 10 రోజులకు వర్షం 10 రోజులకు వర్షం వస్తుంది. అది కూడా రాత్రిపూట పడేదంట, పగలు పడితే డేటుడే యాక్టివిటీకి డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పి. ఎప్పుడైతే 10 రోజులకు వర్షం పడుతూ ఉందో చెరువులు నిండిపోయి, బావులు నిండిపోయి, నదులు నిండిపోయేవి, నీటికి కరవ ఉండేటువంటిది కాదు. సో ప్రభుత్వాలు గారు ఒక లక్ష్యంలో ఏం చెప్తారంటే, భగవంతుడు ఒక సుప్రీం సప్లయర్ లాగా, మన మోటార్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే ట్యాంక్ నిన్నా కానీ ఎట్లా. సో భగవంతుడు ఎట్లాగా ధర్మంగా నడుచుకున్నప్పుడు మనుషులకి వర్షం ఎంత అవసరము, ఎండ ఎంత అవసరము, చలి ఎంత అవసరము, ఇది పట్టుకోగలరా పట్టుకోలేరా అని పర్ఫెక్ట్ గా ఆయన ఫిక్స్ చేసేస్తారు. ఇప్పుడు మనం ఇంట్లో ఏసీ వేసుకున్నప్పుడు బాగా చలి ఎక్కువగా ఉందనుకోండి, ఆ డిగ్రీలు పెంచుకుంటాం. సో భగవంతుడి గారు ఏంటి అంటే, ఈ జీవులందరూ యొక్క మానసిక స్థితి ఇవన్నీ తెలుసు, వాడు దేని తట్టుకోగలరు. సో అందుకని చెప్పినైనా వీడు 30 డిగ్రీలు అయితే ఎండాకాలం తట్టుకోగలరు. నేను మీరు పడుతున్నప్పుడు 30 డిగ్రీలు 35 డిగ్రీలు ఎండ వచ్చింది అంటే, అబ్బా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది ఎండ అని. ఇప్పుడు అది 46 డిగ్రీలు అయిపోయింది, ఇప్పుడు అది 46 డిగ్రీలు అయిపోయింది. సో భగవంతుడి గారు ఏంటి అంటే, వీడు అధర్మంగా నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి వీటన్నిటిగా ఇది కొంచెం వేడి పెట్టడం కలుస్తుంది. సో శిక్ష అది రక్ష కాదు, శిక్ష అనమాట, వాడికి రక్షణ కాదు శిక్ష. అదే ధర్మంగా నడుచుకుంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, వర్షం సమయానికి పడుతుంది, అది కూడా వాడు పంట వేసుకుంటాడు. అందుకనే ఏ పంట ఏ నెలలో వేయాలా అనేది కూడా ఫిక్స్ చేసేది. అంటే ఆ నెల ఎక్కడ మీరు నిర్ణయించారు ఈ పంట ఈ నెలలోనే వేయాలని చెప్పి, ఆ నెలలో ప్రతిదీ వర్షాలు పడతాయి కాబట్టి ఆ నెలలోనే వాళ్ళు పంట వేసేవారు. ఇప్పుడు వీడు పంట వేసేస్తాడు, ఆకాశం అటు చూస్తా ఉంటాడు అన్నమాట, వర్షం పడతాయి వర్షం పడతాయి, అవి కొంచెం అటు మొలకెట్టి అవన్నీ చచ్చిపోతాయి, చచ్చిపోయిన తర్వాత అప్పుడు వర్షం పడుతుంది అనమాట. మన మళ్ళీ పేపర్లలో ఇన్ని వేల లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనదా. సో బేసిక్ ఏంటి అంటే, వీళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ అనేది ఉండాలన్నమాట. సో నువ్వు నీకు సకాలంలో వర్షాలు పడాలా అంటే, నీ పంటలు బాగా రావాలా అంటే, వీటన్నిటికీ కూడా నువ్వు చేయాల్సిందేంటి, ధర్మం సక్రమంగా చేయాలా. ధర్మం సక్రమంగా చేస్తే ఇవన్నీ సకాలంలో జరుగుతూ ఉంటాయి, ఏం ఆటంకం ఏం లేదు, ఆటంకం ఏం లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదన్నమాట. సో అందువల్ల మనిషి జీవనానికి కూడా, జీవనానికి కూడా సో ధర్మమే ముఖ్యం అనమాట. అంతేగాని మన మీద టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పి ఆ టెక్నాలజీని మనం అనుసరించుకోకపోతే, ధర్మాన్ని విస్మరిస్తే మీకు మనిషి జీవించడానికి ప్రతిదీ ఎక్కడి నుంచి అవసరం, ప్రకృతి నుంచి అవసరం, ప్రకృతి నుంచి వస్తుంది ప్రతిదీ కూడా. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి, కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రకృతి నుంచి వస్తాయి. నువ్వు ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి దాన్ని నువ్వు పొందాలా అంటే ఆ ప్రకృతి నియమాలు ఏంటో తెలుసుకుని దాన్ని నువ్వు పాటించాలి. ఆ ప్రకృతి నియమాలు నువ్వు ఉల్లంఘించుకుంటూ జీవితాన్ని గడిపి ప్రకృతిని నువ్వు చల్లగా కాపాడాలంటే ఇవ్వండి అనమాట. ఇప్పుడు జనాలకి బయట కట్ట మబ్బు పెడతా ఉన్నారు, బయట పెడితే ఏమైపోద్ది అని చెప్పి. ఎప్పుడు ఎక్కడ ఎంత పెద్ద భూకంపం వచ్చేస్తుంది, ఎంత పెద్ద సునామీ వచ్చేస్తుంది, ఏ రకమైనటువంటి కొత్త రోగం వచ్చేస్తుంది, దానికి ఎవరికి ఏది కంట్రోల్ లేదన్నమాట. కానీ ఈ శాస్త్రవేత్తలందరూ కూడా ఏదో పెద్దలు పెట్టారు కదా, మేకపోక గాంధీర్యం అని చెప్పి, ఆ మేక దాన్ని కట్ట నరికేస్తా ఉంటా లేదు గాంభీర్యంగా, నిన్ను నరికేస్తారా కదా, ఏం ఆ గాంభీర్యం నిన్నేం చేస్తారు. అదే రకంగా ఈ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా మేకపోక గాంభీర్యం లాగా మేమేదో సాధించేస్తాం, మా కంట్రోల్లో అంతా ఉంది. మీ కంట్రోల్లో ఏం లేదు, ఎవరి కంట్రోల్లో ఏం లేదు, ఆయన ఎక్కడి కంట్రోల్లోనే ఉంది. ఆయన దేని దాన్ని మనకు ప్రతిదీ జరిగేటట్టుగా చూస్తారు. సో ధర్మంగా ఎవరు ఉంటారో దాన్ని మన మనం కేదార్నాథ్ ఒక 4 సంవత్సరాల కిందట 4 ఐదు సంవత్సరాలు. సో పెద్ద దుర్మార్గం జరిగింది, అది ఘోరం, దుర్మార్గం కాదు ఘోరం.
దుర్మార్గాన్ని అరికట్టడానికి భగవంతుడు గౌరవం సృష్టించాడు అక్కడ.
అక్కడ మనం ప్రాక్టికల్ గా పరిశీలన చూసినట్లయితే మనం ఏమనుకోవచ్చు, అరే పూజారి పోయాడు, లేకపోతే ఇంకొక ఆయన పోయాడు, లేకపోతే వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు. సో ఆ పూజారులందరూ కూడా వచ్చినటువంటి పిలిపించుకుని చిన్న వాటర్ బాటెట్టి 200 రూపాయలు నేను వాళ్ళు నెత్తిన మోటేసి లాగేసుకొని. సో నానా హింస అనమాట, భయంకరమైన హింస. అటువంటి హింస పెట్టేవాడు ఎవడో ఒకరు మిగలేదంట. ఒక ఆయన భక్తుడు విన్నాడంట, అతను మాత్రం చాలా ధర్మంగా ఉండేవాడంట. అతను మాత్రం ఆ శివలింగంపైన గంట కట్టుకొని అతను నిలబడ్డాడు, ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మొత్తం పట్టుకొని పోయాడండి. కానీ రియాలిటీ వాడికి తెలియదు, 200 రూపాయలు ఉండే వాడికి
పూజారులు కూడా
పోయాడంటే. సో ప్రతిదీ కూడా ఏంటంటే భగవంతుడు పౌర్ చేస్తూ ఉంటాడు, ఎవడు కూడా ఏది తప్పించుకునేదానికి అవకాశం లేదనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ప్రకృతి నియమాలు అన్నటువంటివి ప్రభుపాదులు వారు మాత్రమే తెలియపరిచారు, వేరే ఏ ఆచార్యుడు కూడా ఆ ప్రకృతి నియమాలు ఏంటి. ఎందువల్ల ఒక పుస్తకమే మన దగ్గర ఉంది, ప్రకృతి నియమం అనే పుస్తకం ఉంది. దేనికి పాటించాలి వచ్చింది, నేను అంత హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకోని నువ్వు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే నాకెట్ట కుదురుతుంది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చాలా గౌరవం నాకు, ఆయనకి రోజు నమస్కారం పెడతాను నేను అని చెప్పి 4 హత్యలు 4 అత్యాచారాలు ఏమన్నా ఒక 10 దోపిడీలు రోజుకు చేసేసి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని గౌరవిస్తున్నాను కాబట్టి నన్ను ఎవరు శిక్షించకూడదు అదట్టు కుదురుతుంది. నిజమైన గౌరవం నువ్వు గౌరవిస్తున్నావు అంటే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రాతినిధ్యం వహించేటువంటి చట్టాలను నువ్వు పాటించావు, అప్పుడు నువ్వు నిజంగా నీ గౌరవాన్ని వ్యక్తపరిచినట్టు అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో చక్కగా మనకు విడమరచి దాని గురించి చెప్పారనమాట, విడమరచి చెప్పారనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే మనం చాలా చాలా కేర్ఫుల్ గా మనం భక్తిలో ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ భక్తి భగవంతుని యొక్క చింతనలో ఉన్నటువంటి వ్యక్తికి ఏది కరువే ఉండదు, కరువే ఉండదు, అన్ని వైభవంగానే జరిగిపోతాయని. ప్రభుపాదుల గారిని భగవంతుడు చాలా పరీక్షించారు, భావి తరాల వారికి ఆ పరీక్షలు వచ్చినప్పుడు ఎట్లా కట్టుకొని నిలబడాలా అనేటువంటి ఒక వ్యక్తి ఆచార్యుడు ఉదాహరణగా ఉండాలన్నమాట. అందుకని ప్రభుపాదుల గారిని భగవంతుడు చాలా పరీక్షించారు. 40 సంవత్సరాల పాటు ఆయన కట్టిన దానికి బట్టల్లో ఈరోజు మనకు భక్తులు అని చెప్పి ఎవరో ఒకరు సంవత్సరానికి సామాన్యంగా ఉండే భక్తులకు కూడా 14 జతలు ఎవరో ఒకరు బహుమతి ఇస్తారు, లేకపోతే దక్షిణగా ఇస్తారు, బట్టలకు కరువు లేదు, ప్రసాదానికి కరువు లేదు, ఏం లేదు. ప్రభుపాదులు గారు చిరిగిన బట్టలతోటి ఆయన ప్రచారానికి వెళ్తూ ఉంటే బిచ్చగాడని చెప్పి ఆయన్ని ఎవరి లోపలికి రానిచ్చేవాళ్ళు. ఆయన గురుగారికి రాశారు, నన్ను బిచ్చగాడని పనుకొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు, మీరు ఏదైనా కొంచెం ధన సహాయం చేస్తే నేను మంచి బట్టలు వేసుకొని నన్ను నేను చక్కగా రిప్రజెంట్ చేస్తాను అని చెప్పి ఆయన లేఖ రాస్తే నువ్వు చేసే ప్రచారానికి నువ్వు వేసిన బట్టలు చాలు అని చెప్పలేదు. తర్వాత ఆయన అమెరికాలో వెళ్ళినప్పుడు మిస్సెస్ అగర్వాల్కి లేఖ రాస్తారనమాట. ఆ లేఖలో ఆయన ఏం రాస్తారు అంటే, నేను బోస్టన్లో ఉన్నాను, అతి కష్టం మీద నాకు రోజుకి ఒక పూట భోజనం లభిస్తూ ఉంది, అతి కష్టం మీద రోజుకి ఒక పూట భోజనం లభిస్తూ ఉంది, అయినా కానీ నేను నా గురువు యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నేను కష్టపడి ఉంటాను, ఇది ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నం చేస్తాను. ఒక పూట భోజనం కష్టంగా లభించిన వ్యక్తి ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా ఈరోజు 1,000,000 ప్లేట్లు ప్రసాదం వితరణ అయి ఉంటుంది ప్రపంచం అంతా కూడా మధ్య. 8 కోట్లు ప్రసాదం ఎంతమంది బిగించుంటారు. ఆయన ఎవరు యాపిల్ కంపెనీ ఓనర్ అనమాట. ఆయన ఇంటర్వ్యూ చేశారు, నువ్వు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి నీ లైఫ్ లో అని చెప్పి ఒకప్పుడు అతను ఫుట్ పాత్ మీద పడుతున్నారు, యాపిల్ కంపెనీ ఓనర్ అనమాట. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆదివారం ఇస్లాంలో సండే ఫీస్ట్ అని జరుగుతుంది, అక్కడికి పోతే కడుపు నిండా నాకు ప్రసాదం లభించింది, అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్ లో అని చెప్పారు. ఇదే మీరు
గూగుల్ సెర్చ్ లో కూడా అది తీసుకోవచ్చు మీరు ఆ పాయింట్. అతను ఎంత చేస్తే అతను చెప్పిన మాట్లాడు, అంత పెద్ద కంపెనీకి ఓనర్ గా ఉండు. సో ఆయన కూడా ఫుట్పాత్ మీద పడుకునేవాడు. ఆదివారం పూట ప్రతి ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా జీవితంలో విసిగి చెంది బికారుల్లాగా ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క ప్రసాదం ఇస్తాం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది అనమాట. ప్రపంచవ్యాప్తం కానీ ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి, ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఎంత క్రమను పట్టుకొని ఓడ్చుకొని ఆయన ఈ యొక్క సంస్థను స్థాపించి ముందుకి ఆయన తీసుకుని వచ్చారన్నమాట. సో అందువల్ల ఒక వ్యక్తి యొక్క త్యాగం ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదం అవుతుందన్నమాట. ఆ మహానుభావుడు అంత త్యాగం చేయడం వల్ల ఈరోజు మనందరికీ కూడా ఆ కృష్ణతత్వం ఏంటో తెలుసుకునేదానికి అవకాశం లభించింది, తెలుసుకునేదానికి అవకాశం లభించింది. సో అందువల్ల మనం ఏంటి అంటే చాలా ఇది మహద్భాగ్యంగా భావించి, ఎంతో మహద్భాగ్యంగా నిన్న కూడా నేను అక్కడ చెప్తా ఉన్నాను, ప్రతి నిత్యం కూడా కృష్ణ నామం జపించడం అన్నటువంటిది మనం ఏదో యాదృచ్ఛికంగా ఇక్కడేదో ఇష్టం పెట్టారు, నాకేదో ఒక రకంగా ఒక ద్వారా సంబంధం ఏర్పడింది, ఇంకో రకంగా నేను వచ్చాను, ఏదో వాళ్ళు చేస్తున్నారు, జపం చేస్తున్నాను, ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్గా బాహ్యంగా కనిపించేటువంటివి. కానీ మీ అందరికీ తెలియని ఒక సత్యం ఏంటి అంటే వెయ్యి జన్మలు విష్ణువుని సేవించుకుంటే ప్రతి నిత్యం కృష్ణ నామం చేయగలదంట. వెయ్యి జన్మలు విష్ణువుని సేవిస్తే ప్రతి నిత్యం కృష్ణనామాన్ని జపించే అవకాశం. సో ఆ నామం కానీ ఏదైనా కానీ ఏంటి అంటే ప్రేమతో చేయడానికి మనం ప్రయత్నించాలి. భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, ఏషాం సతత యుక్త నాం భజతాం ప్రీతిపూర్వకం ప్రధాన బుద్ధియోగంతం జీనమామతయంతితే. ఎవరైతే వారే ప్రీతిపూర్వకంగా నాకు చేస్తారు, మనం ఏంటి అంటే 100 సార్లు ఈ సాక్ష్యమాలు చేసుకొని ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి, నేను కృష్ణ అంత ఏదో దుఃఖంగా అట కాదు. గులాబ్ జామున్ తిన్నప్పుడు ఎంత రిలీజ్ చేస్తాము, గులాబ్ జామున్ అనగానే మరి కొంతమందికి ఇక్కడ ఫౌంటన్ లాగా అని చెప్పి జల్లు వేస్తాడు అనమాట. సో ఆ రకంగా ఆ నామం చేసినప్పుడు కూడా మనం ఎంతో భావనతోటి, ఎంతో ఆస్వాదిస్తా, ఎంతో ప్రేమతోటి సేవ చేసినా కానీ ఆ దేవదేవునికి నేను సేవ చేయగలుగుతూ ఉన్నాను. లాస్ట్ టైం కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఒకసారి నేను హైదరాబాద్ లో ఒక ఇంటి సత్సంగం ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ ఆ ఇంటి యజమాని యొక్క భార్య ఆ మాతాజీ ప్రవచనం అయిన తర్వాత నన్ను అడిగింది అనమాట, మా ఆయన నైవేద్యం పెట్టడే అది చేయవే ఇది చేయవే అని చెప్పి నన్ను బలవంతం పెట్టేస్తూ ఉంటాడు, నాకేం ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండి చేయాలి కదా అది కదా అని నేను చెప్పాను అనమాట. ఆయన వృందావనానికి పోయి ఒక లడ్డు గోపాల్ విగ్రహం తెచ్చిపెట్టేశాడు, ఇంట్లో రోజు సేవలు చేయమంటాడు, రోజు చేయమంటాడు, ఉద్యోగం నేను చెప్పానమ్మా, దేవశ్రీదేవి యశోదమ్మ కొన్ని వేల జన్మలు అపక్షేసుకున్నారంట, ఆ దేవదేవుడు కృష్ణుడు వారి కుమారుడుగా ఉండాలని చెప్పి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒక ఆడమ్మ అబ్బాయిలు ఉన్నారా లేదు, ఆ లడ్డు గోపాలను మీ అబ్బాయిగా భావించి ఆ దేవకి యశోదలకి లభించినటువంటి మహద్భాగ్యం ఈరోజు నాకు లభించింది, నా ఇంట్లో స్వామి కొలువయ్యాడు, నేను ఎంతో ప్రేమగా ఆయనకి సేవ చేసుకోవాలా అనేటువంటి భావనను చూస్తే నువ్వు ఎంత ఆనందంగా చేసుకుంటావు తల్లి ఆ లడ్డు గోపాలకి సేవ. ఇక్కడ ఆ భగవంతునికి మనం చేస్తున్నటువంటిది ప్రేమ, ప్రేమతో చేయడానికి మనం ప్రయత్నించాం. ప్రేమతో చేయకపోతే భగవంతుడు దాన్ని స్వీకరించడు, స్వీకరించండి, ప్రేమతో చేయకపోతే స్వీకరించడు. అందుకనే స్వయంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు, తేషాం సతత యుస్తానాం భగతాం ప్రీతిపూర్వకం ప్రధాని బుద్ధి యోగంతం ఏ నమామతయంతితే. ఎవరైతే నాకు ప్రీతిపూర్వకంగా సేవలు చేస్తారో వాళ్ళకి నేను బుద్ధి పెట్టాను నన్ను చేరుకునేదానికి, నన్ను చేరుకునేదానికి. అందువల్ల మనం ఏంటి అంటే ఏది చేసిన నామం చేసినా ఎంతో ఇంట్రెస్ట్ తోటి, అరే గుంటూరులో ఒక 15 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు, భగవంతుడు వాళ్ళందరిలోకి ఆయన్ని స్థుతించేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు, నేను ఎంత అదృష్టవంతున్నాను, నేను ఎంత అదృష్టవంతున్నాను.
సో ఆ భావన మన శుభ్రత కలుగుతుందో అప్పుడు ఎంతో గ్రేట్ఫుల్గా సంతృప్తిగా భగవంతుని మన నామం చేసుకునేదానికి అవకాశం ఉంది. అది కరెక్ట్ కదా. ఇంతమంది ఉంటే వాళ్ళందరికీ దొరకనటువంటి అవకాశం నాకు లభించింది. సో ఇమీడియట్గా నిద్రలేదని గౌరవాలు గారు అదే చెప్తారు. ఎవరైనా ఒక ప్రియుడు ప్రియురాలు మీద ఆకర్షణ పెరిగితే మనకి నిద్రలేదని ఇమీడియట్గా ఆమె గుర్తొస్తుంది, ఆమెకి ఆమె గుర్తొస్తారు. ఇందులో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. మీరు కృష్ణుని ప్రేమిస్తే నిద్ర లేదనే నేను లేచి ఇమీడియట్ గా స్నానం చేసి మాలదర్శనం కూర్చొని జపం చేసుకోవాలి. మీ నిద్రలో ప్రేమిస్తే మీకు ఆయన అది గుర్తు రావాలి. అట్ట కాకుండా ఈరోజు నేను ఎంజాయ్ చేయాలా, నువ్వు ఏం ఎంజాయ్ చేయాలా అంటే నువ్వు దాన్ని ప్రేమిస్తా ఉన్నావు, దీన్ని ప్రేమించట్లేదు, దీన్ని ప్రేమించట్లేదు. సో నిజంగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు అంటే ఎప్పుడూ అదే ధ్యానం, అదే ధ్యానం, అదే ధ్యానం, అదే ధ్యానం. సో మనందరి యొక్క నిజమైన ప్రియుడు ఎవరు? కృష్ణుడు. ఆయన ధ్యానంలో ఉండాలి. ఆయనకి ఏం చేయాలా, ఎట్లా సేవలు చేయాలా? సో భక్తులు ఉంటారు వాళ్ళేంటి, కృష్ణుకి రోజు యశోదమ్మ బృందావనంలో ఉన్నటువంటి గోపబాలుడు, ఆ గోపబాలుడు అందరూ కూడా ఆ యమునాపురంలో మధ్యాహ్నం పూట భోగి మీద కూర్చున్నప్పుడు పూర్ణచంద్రుడు మధ్యలో కూర్చుని ఉంటే చుట్టూ నక్షత్రాలు ఉన్నట్టుగా ఈ గోపాలు అందరూ చుట్టూ కూర్చునే వాళ్ళండి. ఒక్కొక్క గోపాలుడు ఏం సమయమా, ఈరోజు మా అమ్మ చెకోటింగ్ చేసి పంపించింది మీకోసం ఇద్దరిని, ఇంకొకడు ఆయన టిఫిన్ క్యారీ మూట ఇచ్చేసి రెడీ చేసి పంపించింది, ఇంకొకడు తాజా చేసి పంపించింది. ఇట్లా ప్రేమగా ఆ కృష్ణుడు తినేటప్పుడు కూడా మీరు అర్థం చేస్తూ ఉండేవాళ్ళంట. ఏమిటంటే ఏ ఐటమ్ కృష్ణుడు బాగా తింటే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ ఐటమ్ ఏదైంది చేపించుకొని తీసుకురావడం, ఆ ఐటమ్ దగ్గరికి చేపించి తీసుకురావడం. ఆ రోజు సాయంత్రం ఎందుకంటే అమ్మా వాడు తీసుకొచ్చిన ఐటమ్ కృష్ణుడు చాలా ప్రేమగా తిన్నాడు, రోజు ముందు అది చేసి నాకు ఇస్తే అది తీసుకుని నేను కృష్ణుడు వినిపిస్తాను. ఇవన్నీ కూడా గర్భ సమీపంలో చాలా బాగా వివరణ ఉంటుంది అన్నమాట. సో అది తీసుకుని అంటే ఇక్కడ చూడండి కాన్సెప్ట్, వాళ్ళకి అది రుచికరమైన కృష్ణుడు తిన్నాడు అంటే అమ్మా అది ఎంత రుచిందో వినాలా, నాకు తినాలని చెప్పి వాళ్ళు అడగట్లేదు, కృష్ణుడికి నేను అది వినిపించాలా, కృష్ణుడికి రేట్ అది వినిపించాలా. తల్లి దగ్గర చేపించుకొని దాన్ని మూట పెట్టుకొని తీసుకొని వెళ్ళేంత వరకు లంచ్ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా వెయిటింగ్, మనకు కూడా వెయిటింగ్ ఉంటుంది లంచ్ టైం ఎప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా, మన వెయిటింగ్ ఏంటంటే నేను ఎప్పుడు పెట్టాను, నేను ఎప్పుడు పెట్టాను. కానీ ఇక్కడ మూలకి ఆ కృష్ణుని చెప్పాలని నేను తినిపించాలి, అది కృష్ణుని చెప్పాలి తినిపించాలి. యశోదమ్మ కూడా మీరు వినిపించచ్చు బాగా తెలియదు, చక్కటి మాల ఒకటి కొట్టేది యశోదమ్మ కృష్ణుని కోసం, మంచి వస్త్రాలు కృష్ణుని కోసం ఏర్పాటు చేసేది, ఆ వస్త్రాలు రెండింటి సరిపోయినటువంటి జ్యువెలరీ ఆమె ఏర్పాటు చేసేది, ఆ జ్యువెలరీ ఎంత ఏర్పాటు చేస్తుంది, ఆ జ్యువెలరీ ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఎప్పుడో పని చేసి ఎదగినటువంటి యశోదమ్మ ఆమె సహస్రాలతో తినబండాలన్నీ చేసేదంట. ఏమి అంటే పనులు చేస్తూ ఉంటే కృష్ణుడికి రుచికరంగా అనిపించట్లేదేమో, అందుకని పక్కల కలుపుతున్నాడేమో, అందుకని చెప్పి నేను స్వయంగా చేస్తే రుచిగా ఉంటుంది అని చెప్పి స్వయంగా ఆమె వండి పెట్టేది, ఆమె దండ చూపి పెట్టేది. ఎప్పుడు పని చేయలేదు మనం కూడా అంటాం, నేను ఏం చేయనండి, నేను చాలా హై బ్యాక్గ్రౌండ్ అండి, ఏదోదన్న కన్నా హై బ్యాక్గ్రౌండ్ ఎవరికి, దేవతీదేవ కన్నా హై బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉంటుంది. అందుకనే ఏమన్నారు అంటే సర్వోపాధి నిర్మిత్తం తత్పరత్వైన నిర్మలం ఋషికేశ ఋషికేశ సేవనం భక్తి రక్షతే. సర్వోపాధి నిర్మిత్తం అన్ని ఉపాధులు ఏం లేదు, అన్ని ఉపాధులు ఏదో నేను నాది నా పొజిషన్ అది నా ఇది నీకేనా సార్ చెప్పాను. అందుకే ఆ కింద వచ్చేటప్పుడు ధర్మస్థానం దగ్గర ప్రణామం చేసి వచ్చేసేయాలంట, అంటే నేను అక్కడ దాకా ఈ రాజ్యానికి రాజునై ఉండొచ్చు, చక్రవర్తిని అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, ఈ ధ్వజస్తంభం ధ్వజస్తంభం ధ్వజం ధ్వజం అంటే ఏంటి, విజయస్తంభం, దాన్ని విజయస్తంభం అని కూడా అంటారు. అక్కడి నుంచి అధికారం ఎవరిది అంటే స్వామిది, ఆయన ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు నేనేంటి అంటే దాస దాస దాసానుదాస, నా యొక్క ఉపాధులు నా యొక్క గుర్తింపులు నా యొక్క రికగ్నిషన్లు ఏం లేవు, నేను జస్ట్
నాశనాశ అనురాధ. అక్కడి నుంచి మూడు మొదలవ్వాలన్నాడు, అక్కడి నుంచి భావన మొదలవ్వాలి. నేను ఆయన రాసుని అనేటువంటి భావనలో మనం వచ్చి ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుని. సో వాళ్ళందరి యొక్క మూడ్ కూడా ఏంటి అంటే వ్రజవాసులు ఆ కృష్ణునికి ఎట్లా నేను సేవ చేయాలా, ఎట్లా సేవ చేయాలా, ఎట్లా సంతృప్తి పరచాలా. అసలు అది భాగవతంలో ఎంత మధురంగా ఉంటుంది అంటే మనకేం లేదు, ఒక కోటిని ఇక్కడ తీర్చుకుంటాను అని చెప్పి నడుచుకుంటా పోతా ఉంటే కృష్ణుడిని ఆనందంగా చూశాడు అంటే ఇంకో గోపాలు అనుకుంటాడంట. ఆ కోటిని చూసి కృష్ణుడు ఆనందపడుతున్నాడు కదా, నేను కూడా ఆ కోటి దాకా ఇండికేట్ చేసి కృష్ణుడికి ఆనందం ఇవ్వాలి, ఇండికేట్గా నేను కూడా తను మన పాకెట్ ఆడించినట్టుగా నటించేసి అప్పుడు కృష్ణుడు వచ్చేసి నవ్వితే చాలు. ఆ ఎన్వైరంలో అప్పుడు బ్యాక్ అని గెలుస్తా పోతా ఉంటాను. ఆ చూసి కృష్ణుడు ఆ కప్పని చూసి నవ్వు ముఖం పెడితే చాలు, ఆయన ఇంట్లో పెడితే చాలు ఏంటి అంటే ఆయన ఆ కప్పలాగా గెలుచుకోవాలి. ఆయన అది ఎక్కడగా ఎన్నిగా ఎదురు తీసుకుందో అక్కడే ఎదుగో ఎన్ని అని చెప్పి కృష్ణుడు చూసి నవ్వితే చాలు అలా వచ్చాను. సో భక్తుడు ఏంటి అంటే ప్రతి మూమెంట్ ఆ కృష్ణునికి లెజర్ ఇవ్వాలా, ఆనందం ఇవ్వాలా. మన ఇంద్రియాలు సంతృప్తి పరచడం కాదు, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరచడమే భక్తి యోగం అంటే, భక్తి యోగం అంటే. సో అందువల్ల మనం ఏంటి అంటే మనం చాలా చాలా కేర్ఫుల్గా మనం ఈ యొక్క భక్తి యొక్క సేవల్లో నిమగ్నం కావడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇది నామం అన్నటువంటిది ఏదైనా సేవ అయినా కానీ ఏదైనా కానీ ప్రేమగా మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ప్రయత్నం చేసినప్పుడు మనం ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ ప్రేమ అనేటువంటిది పెంపొందించుకొని ప్రేమగా మనం సేవ చేసినప్పుడు భగవంతుడు చెప్తా ఉన్నాను బదామి బుద్ధి యోగం ప్రభుత్వాలు గారు చేస్తారు. నువ్వు బృందావనానికి వెళ్ళాలని టికెట్ కొనుక్కుంటే వెళ్ళలేవు, గురువో కృష్ణుడో అనుగ్రహం నీ మీద ఉంటే వెళ్ళగలవు. అదే రకంగా భక్తిని చేయాలన్నా కానీ నీ ప్రవర్తనతోటి భగవంతుడు సంతోషపడే నిన్ను అనుగ్రహిస్తేనే భక్తి చేయగలవు, కాకపోతే చేయగలవు. అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్గా మనం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? మీ అందరికీ కూడా నేను ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఒకటి, అది లైఫ్ టైమ్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ద్రౌపది గారు ఏంటి అంటే ఆయన దగ్గరికి ఒక డివోటీ వచ్చి, అలాంటి డివోటీ ఆయన సంస్థని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి వచ్చి చెప్పాడన్నమాట. నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ద్రౌపది గారు చెప్పారు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఆశ్చర్యపడద్దు, ఉండేవాడు ఎక్కడ ఉండగలుగుతున్నాడా దానికి ఆశ్చర్యపడు. వెళ్ళిపోవడం కాదు, ఉండగలగడం ఆశ్చర్యం, ఉండగలగడం ఆశ్చర్యం. సో ఒక రైల్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మేనేజరల్గా అనుకూలాన్ని బట్టి డాక్టర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు, కంపౌండర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు, లేకపోతే టికెట్ కౌంటర్లో ఉన్నటువంటి టీసీను లేకపోతే ఎవరో ఒకరు ఏదో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి హై మేనేజ్మెంట్ నోటీస్ బోర్డులో పెట్టరు, టికెట్ కలెక్షన్ ఎందుకు మార్చాము, టికెట్ కౌంటర్లో సేల్స్ మ్యాన్ ఎందుకు మార్చాము, ఇవన్నీ కూడా ఏమి ఇది పెట్టరు. దాంట్లో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి వాళ్ళకి తెలుసు ఈ చేర్పులో మార్పు అనుకుని. మీరెవరు కూడా కుక్ మారిపోయాడు, లేకపోతే వాచ్మెన్ మారిపోయాడు, లేకపోతే ఒక డివోటి మారిపోయాడు, దీనికి మీరు డిస్టర్బ్ అవుతుంది.
మేనేజ్మెంట్ కన్నా మీకు ఎక్కువ తెలియదు. అంటే మీరు ఒక పరం మెయింటైన్ చేస్తా ఉన్నారు, మీ పరంలో రకరకాలైనటువంటి స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫ్ అనుకూలంగా ఉండాలని మీరు పెట్టుకుంటారు, అనుకూలంగా లేనటువంటి వ్యక్తిని తీసేస్తుంటారు, లేకపోతే మారుస్తూ ఉంటారు సర్వీస్ ఏదో. నేను వచ్చేసి మిమ్మల్ని మీ యొక్క స్టాఫ్ని ఎందుకు మార్చావు, నువ్వు స్టాఫ్ని మార్చావు కాబట్టి నేను ఈరోజు బస్సులో డిస్టర్బ్ నేను జపం లేదు ఈ రోజు నుంచి. అది మీ ప్రాబ్లం, మీరేం చేసేస్తున్నారో మీకు తెలియదు, మీరేం చేసేస్తున్నారో మీకు తెలియదు. సో అందువల్ల మీరు ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మేము బస్సులో ఎగలుతాము అంటే బస్సులో పూర్తిగా నాశనం అయిపోతుంది తెలుసుకుంటే. ఎదగడానికి కాదు అది, ఎదగడానికి జస్ట్ ఇటువంటి బాధోసం ఇవన్నీ ఏంటంట. మేనేజర్ విషయాలు ఎదగడానికి అయితే ఓపెన్గా చేస్తాం కదా, అందువల్ల మీకు అవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ సంస్థతో మనం సంబంధం ఏర్పరచుకోవాలి. ఈ యొక్క అనుకూలంని బట్టి కొన్ని చేతులు మార్పులు జరుగుతూ ఉంటాయి. మీకు ఇంకా అర్థం కాబట్టి కొంచెం డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు కుక్క ఆయన మన దగ్గర ఉన్నాడు బెంగాలీ, ఆయన ఏదో సాలరీ బేసిస్ మీద మనం తెచ్చుకున్నాం. అతను వచ్చి మా వైఫ్ గారు సర్వీస్ చేస్తుంది, ఆమెకి నేను దేవుడిని కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఒక 4,000 ఆమెకే ఉంది. తర్వాత మా బావ మధ్య వస్తాడు, ఆయనకి ఒక 7,000. మాస్క్ అట్లా చేరి ఆయన బిల్ ఎంతంటే మనసుకి 24,000 రూపాయలు. అది మీకు తెలియదు 24,000. దాంట్లో మన ఖర్చు పెట్టేది డిమాండ్ వృక్షల విడితనం వేస్ట్ చేయడం అది, దాంట్లో సంతృప్తి కావలేదు, ఇంకా కావాలి. ఆయన ఎనిపి దానికి మీరు డిస్టర్బ్ అయిపోతే ఇంకా నేనేం చేయగలను చెప్పండి. ఆయన ఏమైనా భక్తితో ఏమైనా చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు? గంటలో ఇలాగా వచ్చి చేసి ఆయన ఆయన వెళ్ళిపోయాడు, అందుకని మాకు ఉత్సాహం భక్తిలో తగ్గిపోయింది. ఇంకా ఇష్టం వచ్చాను సిద్ధా 24,000 ఇచ్చి మా దగ్గర కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత మేము భరించగలము, మా స్థోమత ఏంటి, మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా చెల్లి విషయాలు అక్కడ అంటే ఆర్గనైజేషన్ రన్ చేసేటప్పుడు ఏదో ఉంటాయి. సో మొన్న మురారీ ప్రభు దీంట్లో కూడా ఆయన మనం చాలా ఇదిగా ఎన్కరేజ్ చేయడానికి తీసుకుని వచ్చాం, వేరే దగ్గర ఆయనకి ప్రాబ్లం ఉంది అంటే మనం ఆశ్రయం ఇచ్చాం, ఆయన అందరికీ అలవాటు పడాలని చెప్పి నేను ప్రవచనాలు ఇవ్వడం కూడా మానేశాను, ఆయన అందరికీ అలవాటు పడాలా అది ఇది అని చెప్పాను. కానీ ఆయన ఐడియాలజీ డిఫరెంట్గా ఉంది. ఆయన ఐడియాలజీ ఏంటి అంటే ఆయనకి కరెంట్ వాళ్ళందరూ సంస్థ కాదన్నమాట, అది చాలా డేంజరస్. ఇప్పుడు ఆయన అనేవాడు ఏమన్నా అయితే ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుపాదుల వారి సిస్టమ్ ప్రకారం ఏంటి అంటే సంస్థకు అటాక్ చేయాలి వ్యక్తులు. నేనున్నా లేకపోయినా వాళ్ళ మందిరానికి రావాలా, జపం చేసుకోవాలా, వాళ్ళ మన భక్తి చేసుకోవాలా, పోతా ఉండాలి. ఇప్పుడు ఆ 4 పిలకాయలు ఎక్కడుంటే కాకి ఇంక సంస్థతో సంబంధం అయింది. సో చాలా ఇప్పుడు ఒక మేనేజర్ బ్యాంకులో ఉంటాడు, కస్టమర్స్ అందరితోటి చాలా బాగా డీల్ చేయొచ్చు, ప్రేమగా వ్యవహరించవచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు అది చేయొచ్చు, లోపల ఇంకా హై మేనేజ్మెంట్కి ఏదైనా ప్రాబ్లం ఇవ్వచ్చు. కస్టమర్స్తో బాగానే ఉంది కానీ లోపల అకౌంట్స్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే అకౌంటబిలిటీలో ప్రాబ్లం ఉంది. దీని అన్నిటికీ హై మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంటా. అల్టిమేట్గా మాకు ఉండేటువంటి నామ్స్ ఏంటి అంటే నేను ఒక డివిజనల్ కౌన్సిల్ చైర్మన్గా చెప్తాను, మన ప్రచారాలు ఇవన్నీ కూడా వ్యక్తి ఆరాధన కాదు, సంస్థకి వాళ్ళని అటాచ్ చేయాలి. నేను ఈరోజు ఇక్కడ ఉంటాను, ఇంకో రోజు ఇంకో దగ్గరికి వెళ్తాను, వచ్చే బస్సులందరూ కూడా మూమెంట్ని లవ్ చేయాలి, మూమెంట్ మీద అటాచ్మెంట్ పెట్టుకో. డెఫినెట్గా మూమెంట్ని మళ్ళీ వ్యక్తులు రన్ చేస్తే అందువల్ల వాళ్ళ ఐడియాలజీ ఉంటే సొంతకి ఏదైనా ఆశ్రమం పెట్టుకొని ఏదైనా చేసుకోవాలి. రౌపాదుల వారి ఐడియాలజీ ఏంటి? రౌపాదులు వారు చెప్పారు మందిరాలు నిర్మించండి, ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు జ్ఞానం బోధించండి. ఆయన ఈయనకేదో ఐడియా వస్తుంది మందిరంలో చెప్పాలా? మందిరం కట్టబెట్టి కదా 10 కూర్చునేదానికి మనకు అవకాశం ఉంది, మందిరం లేకపోతే మందిరం కట్టబెట్టి కదా ఆదివారం అయితే 100 150 వచ్చేవాళ్ళు, ఇప్పుడు 1,000 వస్తూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. వాళ్ళందరూ భగవంతుని దర్శనం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ జపం చేస్తూ ఉన్నారు, ఒక్కసారిని హరే కృష్ణ అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఐడియాలజీ ప్రకారం కొన్ని చేంజెస్ ఉన్నప్పుడు మనం దాన్ని అంగీకరించలేము అన్నమాట, అంగీకరించలేము. నేను అంత అవకాశం ఇచ్చి అంత ఎంకరేజ్ చేసినప్పుడు ఆ ఎక్స్ అన్నాడు అనమాట, నేను వీళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళు మీరు కూడా దేనికి డైరెక్ట్ గా డీల్ చేయడానికి లేదు. మన శ్రీనివాస్ గారు పుస్తకాలకి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి పెద్ద సర్వీస్ అలాట్ చేస్తాం. ఆ ముందు రోజు శీతలంకరకు వస్తారని ఎయిర్పోర్ట్కి పంపించు, మీరు అక్కడ వాడడానికి లేదు. మీకు ఎవరన్నా ఎయిర్పోర్ట్కి కానీ రైల్వే స్టేషన్ కానీ ట్రైనింగ్ కావాలన్నా కానీ ఈ నేను ట్రైన్ చేసే డివోటీస్ని ఎవరు వాడబోదు. నేను షాక్ అయిపోయాను. కొండవీడు కావాలంటే కన్స్ట్రక్షన్ మానేసేయండి, ఆపేయండి, నేను చూపిస్తాను, కిరీటం పెడతాను, ఇట్లాగన్నమాట. అదే మధ్యలో ఆపేస్తే ఎట్లా మొత్తం దీని మీద డిపెండ్ అయ్యాను, అక్కడ అడిగి ఇక్కడ నుంచి మనం జనరేట్ చేసుకొని అది చేయాలి. కుదరనే కుదరదు, కావాలంటే అది వేరే ఇది వేరే. ఇవన్నీ మీకు పది పది పర్సెంట్ రోజులు పెట్టిన బుర్ర తినే తప్పించుకో పుష్కరం స్టార్ట్ అయిన తర్వాత మందిరానికి వచ్చాను నేను. ఆ వ్యక్తి టెంపుల్ హాల్లో ఉన్నాడు, అదే టెంపుల్ హాల్లో కొంచెం దర్శనం చేయలేదు నేను. అది అంత సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోయింది. చిన్న నుంచి వెనకాల చూసుకున్నట్టు నుంచి అట్లా వెళ్ళిపోయినా సెంట్రల్ కన్నీ దగ్గర చూసుకున్నాను. సో అనుభవం లేనటువంటి తనం అన్నమాట. సో అందువల్ల ఏదైనా ఉంటాయి, మీరు ఈ రోజు కొంచెం ఒకటి అర్థం చేసుకోండి. భగవంతుడు మమ్మల్ని ఆ స్థానంలో పెట్టున్నాడు అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించడానికి మమ్మల్ని పెట్టాడు. మీది కరెక్ట్ అయ్యంటే మిమ్మల్ని పెట్టాడు ఆ స్థానంలో. మిమ్మల్ని ఆ స్థానంలో పెట్టినప్పుడు అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకుంది. సో ఒకరిని సర్వకారణ కారణం కృష్ణుడు ఒకరిని ఒక స్థానంలో పెట్టున్నాడు అని చెప్పంటే దాన్ని అందరూ కూడా గౌరవించాలి, గౌరవించి వాళ్ళ నిర్ణయాలని మనం చేస్తూ పాటించుకుని పోతాం. ఇంత కష్టపడి ఇక్కడ నుంచి అక్కడికి తిరిగి అక్కడి నుంచి ఇంకో దగ్గర తిరిగి ప్రచారాలు చేసి భక్తుల్ని చేయడానికి ఎంత కష్టపడేది, భౌతికంగా ఏం లేదు. భక్తుల్ని పోంగొట్టుకోవాలన్న ఇది ఎవరికీ ఉండదు. మీకు అందరికీ తెలుసు నేను ఎట్లా ఇంట్రడ్యూస్ చేశాను ఆ వ్యక్తిని, ఎట్లా ఆహ్వానించాను, ఎట్లా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. ఒక క్లాస్ నీళ్ళు ఇస్తేనే ఎంత కృతజ్ఞత భావంతో ఉంటారు ఈ రోజుల్లో. మీ అందరికీ తెలిసి వీడి కట్టేటప్పుడు ఉదయం 8 గంటలకు నిలబడుకుని ఉండి రాత్రి 11 గంటలకు నిలబడుకునే ఉండేవాడు. సాయంత్రం దోమలు, రాత్రి పగలు, కంకర ఎత్తడం, రాళ్ళు ఎత్తడం, ఏమి ఇది నేను పెద్ద అధికారిని, నేను ఇవన్నీ చేయకూడదు, ఏం లేదు. అంత కష్టపడి కట్టి మీకు నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తానంటే ఎంతో కృతజ్ఞతతోటి మనం ఉండాలి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకేదైనా చేర్పులు మేనేజ్మెంట్ మార్పులు జరిగితే నేను వివరణ ఇవ్వను. ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రాథమిక దశలో ఉన్నారు, ఇవన్నీ ఎంతో మన డిస్టర్బ్ అయిపోయి అదే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఒక మార్గం చూపించి దానికే విలువ ఇస్తా ఉన్నారు. సో అందువల్ల ఇవన్నీ డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే మిస్టేక్ నేను సంజయ్కి చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి దేశీయాల బోర్లో నిలబడుతుంది. నేను కూడా ఏంటి అంటే చాలా నిబ్రల్గా చేస్తూ వివరణిస్తూ ఉన్నాను. ఇది పరిస్థితి, దానికి ఏం డిస్టర్బ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడే మొదట్లోనే అక్కడి తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసి మనం మధ్యలో ఉన్నాము, ఏం అవసరం లేదు. ఇక్కడ అసలు ఏం ఫండ్ రేజ్ అనేది లేదు, అది లేదు, ఏ రకరకాలు ఏదో ఒకరోజు ఒక ఐడియా వస్తుంది బుర్రలోకి, దాన్ని తీసుకుని వచ్చేసి నేను అదేదో ఇంప్లిమెంట్ చేసేలా చేయాలి. ఇవన్నీ సిస్టమ్స్ ఎవరు ఆచార్య ఆయన చెప్పారు, ఇల్లు కట్టమని ఆయన చెప్పారు. నువ్వెవరు కొత్తగా తత్వాన్ని మార్చి లేకపోతే నీ ఐడియాలజీ ప్రచారం చేయాలి? రౌతారు గారు మీరు అవకాశం ఉన్న దగ్గర ఎంత మందిరాలు నిర్మించండి, ప్రచారం చేయాలని తప్పకుండా ఉండుంటే మేము ఆకర్షణం. ఆడేం ప్రెషర్ ఏం లేదు, కట్టడంలో నరాలు చెట్లుపోయేంత ట్యాక్షన్ ఉంటుంది. వారానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, మీకు ఏమైనా తెలుస్తా ఉంది, ఎంత ఎన్ని రాత్రులు నిద్రపోకుండా భగవంతుని ప్రేయర్ చేసి ఏమైనా రకరకాల ఆప్షన్స్ ని వెతికి ఎక్కడ చేస్తామన్నాను ఏంటి అని చిన్న విషయం. ఒకసారి ఒక భక్తుడు నా తప్పి 2 నెలలు ఉన్నాడు అనమాట. 2 నెలలు అంటే ఇవన్నీ ఫోన్లు ఈ ట్యాంక్షన్లు ఇవన్నీ చూసాడు. చూసి లాస్ట్ లో అతని సర్వీస్ నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చిందండి, నా 2 నెలలు సెలవు మీద వచ్చాను, మీ దగ్గర సేవ చేస్తాను అని చెప్పింది. ఇవన్నీ చూసిన తర్వాత అతను లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు, ఒక వ్యక్తి ఇంత పెయిన్ అనుభవిస్తూ ఉంటే ఎంతమందికి ఆనందం వస్తుంది, అదొక్కటి నాకు అర్థమైంది ఈ 2 నెలల్లో అని చెప్పాను. ఇవన్నీ రేపు అనే రోజు ఇంత పెయిన్ తీసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరికి ఉంది ఇంట్రెస్ట్ ఇప్పుడు, ఏదో జరిగితే జరిగింది లేకపోతే లేదు అనే మూడ్ లో ఉన్నారు. కానీ ఆ పెయిన్ తీసుకొని ఇవన్నీ చేయాలా, నలుగురికి తెలియాలా, ఏదైనా మనం అనుకుంటారే పుష్కరాలు ఎందుకు అంత ప్యాకేజ్ చేయాలి అని, ఎందుకు మనం ఉండే చేయడానికి, ఇదో చేయబెట్టి కదా. విజయవాడలో ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయితే ఇస్తానికంటే ఒక రికగ్నిషన్ లేకుండా ఏదో గడిచిపోయింది. మొన్న ఆ పుష్కరాలు దగ్గరతోటి అడగండి ఆ కుటుంబం వాళ్ళందరినీ కూడా, ఎంతమంది ఫస్ట్ ఏంటి అంటే ఒక ఇంప్రెషన్ కావాలి, ఒక ఇంప్రెషన్, ఒక అభినందన కావాలి, ఒక అప్రిషియేషన్. అది భక్తి మొదలవుద్ది వాళ్ళని. వాళ్ళందరికీ మొన్న ఆ కార్యక్రమం జరగడం వల్ల కొన్ని 100,000 మందికి ఒక అప్రిషియేషన్ అనేది మొదలైంది. మరి వీళ్ళు ఇంత బాగా చేశారు, ఒక అప్రిషియేషన్, అది బిగినింగ్ ఆఫ్ డివోషన్ అనమాట. భక్తికి మొదటి ప్రభుత్వాలలో చెప్పాడు, భక్తిలో మొదలు ఏంటి అంటే అభినందనంతో మొదలవుతుంది, అప్రిషియేషన్తో మొదలవుతుంది. వాళ్ళందరూ మనం చేసిన కార్యక్రమం అభినందించారు. అది కూడా ఏమన్నా ఇంతమందికి ఏమైపోద్దో ఏమో లేదు, నువ్వే నేనే నడిపించేవాడిగా. మనం ఏదో సంకల్పం చేసాం, ఏదో మొదలు పెట్టాం, ఎవరో ఆ పాపం వాళ్ళ సమర సమస్యలు వచ్చారు, మేము వస్తుందని ఇస్తూ ఉన్నారు. మజ్జిగతోటి, చిక్కటి మజ్జిగతోటి వాళ్ళు సప్లై చేశారు. మనం ఏం చేసాం, మనం సర్వీస్ చేశాం. ప్రపంచం అరేం చేశాడా లేదా, ఇక్కడ మీరు మొదలు పెట్టాం, పని పెట్టి ఏమైంది, ఎట్లయిపోద్దు, ఏమైపోద్దు, ఇంత కష్టం అది, అరే కష్టపడడానికే ఉన్నాం. మూమెంట్ అన్నారు మనం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ మూమెంట్ అని. మూమెంట్ అంటే ముందుకు వెళ్ళదు, మఠం అంటే గోవిందని కూర్చున్నాను, మఠం వేస్తాను, మఠం వేసుకొని కూర్చోవడం అంటారు, అంటే శుభ్రంగా పెట్టాలి వేయడం అనుకోండి. ఇది మూమెంట్, ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, చేయడం చేస్తే వస్తారు. ఈరోజు ఒకప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రాకి మనం ప్రచారానికి వచ్చినప్పుడు ఇస్కాన్ అంటే ఏ కంపెనీ అన్నాడు, ఇస్కాన్ అని ఏ కంపెనీ అన్నాడు. కంపెనీ కాదండి ఇది, అంతర్జాతీయ సెషన్ చూసుకున్నా అవునా, ఏదో కంపెనీ అనుకున్నామే అన్నాడు. అటువంటిది ఈరోజు చిన్న పల్లెల్లోకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో పెరగని గ్రామం లేదు, పెరగని ఊరు లేదు, రాత్రి పగలు తిరిగి 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 ఒక ఈ గిల్లన్నీ కట్టి ఎస్టాబ్లిష్ చేస్తే ఒక రికగ్నిషన్ వస్తుంది. భోజనం అంతా ముద్దించి పెట్టిన తర్వాత శుభ్రంగా తినేసి నువ్వు ఎందుకుంటే అసలు ఏది పెట్టుకున్నా నిన్ను అంటే ఎట్లాంటి కస్టడీ వండి పెట్టినడికి అంత శుభ్రంగా తినేసి తినకుండా నువ్వు ఎందుకు ఉండవు అంటే అది వేరే. శుభ్రంగా తినేసి ఆయన మంచి చేత చేసేసి ఎవరు అనుకున్నాడా ఎందుకు పెట్టారా అని చెప్పంటే ఆయన చేసినడికి అంత రగిలిపోద్ది లోపల అంటే ఉంటుంది. ఇవన్నీ కూడా శుభ్రంగా కట్టిన మందిరంలో కూర్చొని అంత చేసి నువ్వు ఎందుకు చేయాలా, ఇది ఎందుకు చేయాలా, అది ఎందుకు చేయాలా, ఎందుకు అర్థం చేసాం ఏం మీరు రోజు మరి ఏమి ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. వాళ్ళు ఎవరైతే తర్వాత ఆడపోయి మళ్ళీ ఎండ కూర్చొని ఏమైనా ఇది చేసిస్తా ఉన్నాం. సో అందువల్ల మనం అది ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మూమెంట్ అంటే ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో కార్యక్రమం చేయాలి. కొంతమంది సత్వానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది సేవకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది సంకీర్తనకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్రభుపాదులు అదే చేస్తారు. అన్ని యాక్టివిటీస్ చేయండి మీరు, ఒక్కొక్కరు ఒక్కదానికి అట్రాక్ట్ అవుతారు. జనరల్గా శుద్ధభక్తికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు తక్కువగా ఉంటారు, ఏదన్నా సామాజిక కార్యక్రమం అటువంటిదంటే అట్రాక్ట్ అవుతారు. సో అతను చెప్పి మన పరిధిలో మనం ఏంటి అంటే పోయి ఏదో ఆయన తాగుబోతాడికి ఏదో మందులు ఇవ్వడం లేకపోతే ఇంకోటో ఇంకో చేయలేము. మన పరిధిలోనే సామాజిక కార్యక్రమం ఏంటి అంటే ప్రసాద విషయాలు, సో ప్రసాదాలు చెప్తారు. ఎక్కడ ఏదైనా విపత్తు వచ్చింది అక్కడ పోయి మీరు ప్రసాదం వడ్డించండి, మరి వాళ్ళు చాలా మంది మీరేం సంగతాలు వేరు అది ఇది అంటారు. అటువంటి వారికి శ్వాస చేసినట్టు అన్నదానం ఇచ్చేస్తే అది మన పరిధిలోకే వస్తుంది, మన భక్తి పరిధిలోకే వస్తుంది అన్నదానం. ఇంకోటైతే చేయలేము మనం. సో అవకాశం ఉన్నప్పుడు అటువంటివి చేయగలం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అనుభవ రాహిత్యంతో మనం ఉండకూడదు, చాలా అనుభవంతో ముందు చూపుతో చేయాలి. కొండదీళ్ళలో కూడా మీరు ఊహించుకోలేరు, అదే 300 సంవత్సరాల కిందట బ్రహ్మగారి కాలజ్ఞానంలో ఈ ప్రదేశానికి కృష్ణ భక్తులు వైభవం తీసుకొని వస్తారండి. నేను రాయమని చెప్పాను, నేను రాయమని చెప్పాను మీకు. ఆయన 300 సంవత్సరాల కింద రాసి తెలిసేవాడు, నాకు అసలు తెలియనే తెలియదు ఆ విషయం. అదేదో ఇప్పుడు అటువంటి చెప్పి నేను మేనిఫెస్ట్ అవుతా ఉంది అసద్ధం అంటే ఊరు వెళ్ళవాళ్ళు మనకాస్తాం. నేను కాదు ఇంకోరైనా కానీ అది జరుగుతుంది, ఆ వైభవం వస్తుంది. అదేదో భగవంతుడు ఆయన ఇన్స్ట్యూషన్ ఇచ్చాడు, ఆయన మాట రాశాడు, అది వైభవం వస్తుంది. వైభవం ఆల్రెడీ ఇచ్చింది కదా, ఇంత ముందు ఎవరు కొండ మీద ఎవరికి తెలిసి ఏం తెలిసింది, ఎంత వైభవం వచ్చింది, ఎంత కలకలగా మొత్తం ఎంత మార్పు పరివర్తన వస్తామని వాళ్ళందరూ కూడా అదిరైపోతే ఎన్ని వేల మంది వస్తారు కృష్ణుడి గురించి ఎంతమంది తెలుసుకుంటారు ఏంటి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే రకరకాల పద్ధతులు ఉంటాయి భగవంతుని సంతృప్తి పరచడానికి. నేను ఎన్నుకున్నదే కరెక్ట్ పద్ధతి అంటే కాదు, ఆచార్యులు ఏం చేయమన్నారో అది మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇవన్నీ ఆచార్యులు వాళ్ళు ఇచ్చిన మంగళాశాసనమే అది, మనమేం సొంతగా ఇచ్చేస్తాం. ఈ గుళ్ళు కట్టడము లేకపోతే చేయడము, ఇప్పుడు మన రాధాక్షణ జరిగింది, ఎంత నిండుగా ఉండింది, మొత్తం భక్తులు ఉన్నారు ఆ భజనలో ఆ కీర్తనలో అంత పాల్గొన్నారు, తత్వం విన్నారు, అభిషేకం చేశారు. అదే ఇంత పెద్ద హాల్ లేకుండా ఉంటే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది ఆ రాధారాణి గురించి తెలుసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది, చూడడానికి ఏం అవకాశం ఉంటుంది. ఒక ఏర్పాటు చేశారు కాబట్టి ఈ అవకాశం ఉంది చూడడానికి. అందువల్ల మీరెవరు కూడా కుక్ వెళ్ళిపోయారని వాచ్మెన్ వెళ్ళిపోయారని దానికి మీరు ఆలోచించద్దు. మీరు ఉత్సాహం నిశ్చయం ధైర్యంతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. మనకేంటి అంటే ప్రభుపాదుల వాడు భగవంతుడు ఈ సంస్థ అది మన లైఫ్ అన్నమాట. మెట్లు మారుతూ ఉంటారు, నేనైనా రేపు ఇంకేదైనా పని ఉంటే ఇంకో దగ్గరికి వెళ్తాను, ఇంకెవరో ప్రభు కూర్చొని మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాను, ఆయన అనుసరించిపోతూ ఉండాలి అంతే. ప్రభుజీ లేదు అందుకని చెప్పి మాల పక్కన పెట్టేస్తాను నేను, అది అది పద్ధతే కాదు, అది పద్ధతే కాదు. ఒక్కసారి ఏంటి అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భావన బట్టి అంత చేర్పులు మార్పులు గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రాంగ్ రన్లో వాళ్ళు నిలబడిపోవాలి కాబట్టి, మనం వాళ్ళని కరెక్ట్ చేయకపోతే అదే తప్పు మార్గంలో వెళ్ళిపోయి వాళ్ళ పతనం అయిపోతే ఒక భక్తుని మనం కోల్పోతాం. ప్రివెన్షన్ ఇది జరగదు అని చెప్పి. సో అవన్నీ మీకు తెలియదు. మాకేంటి అంటే అనుభవం తోటి ఎవరైనా ఒక్కరు స్టెప్ రాంగ్ చేస్తే ఆ రాంగ్ స్టెప్ వల్ల ఇంతకుముందు నష్టపోయినటువంటి అనుభవాలు చూసాం కాబట్టి ఇమీడియట్గా మాకు తెలుసు తెలిసి చేస్తున్నానా రిగార్డు ఇట్లు రావాలా అని వాళ్ళని గైడ్ చేస్తాం. డాక్టరు పేషెంట్కి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు, వాడు పేషెంట్ నొప్పికి అరుస్తుంటాడు, ఆయన పక్కన ఆయన డాక్టర్ మీ బుద్ధిలో లేదా ఏదో ఆయన ఇంజెక్షన్ వస్తున్నాయో అంత రెండు అంటే అని చెప్పి పక్కన ఆయన అంటే సో మీ మాట డాక్టర్ ఇంజెక్షన్ ఏదో మానేశారు అనుకోండి, నష్టపోయి కావడు ఆ పేషెంట్ పోతాడు అనవసరం కదా. సింపుల్ అర్థం చేసుకోవాలి. నేను ఒకరిని చెప్పగలను, వేడగారి ప్రభు స్థానంలోకి వచ్చి ఎవరైనా బాధ్యత సర్వీస్ చేయండి, చేసి కౌపాది గారు ఒకటే చెప్పారు, పండుండే చెట్టుకే రాళ్ళు పడతాయన్నారు. పండు లేని చెట్టు మీద రాళ్ళు ఎందుకు తీసుకురాస్తారు, ఏం పడతాయి నెత్తిని పడతాయి రాళ్ళు. ఆయన ఏదో డెడికేటెడ్ చేస్తున్నాడు కాబట్టి ఏం జరిగినా కానీ బాణం ఆయనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన చేసిన సర్వీస్ మీరు ఏమన్నా చేయండి, నాటికి ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉన్నాడు వదిలేయడం. అదే మరారి ప్రభుని
ఆయన చేసేది నువ్వు చేయగా ఆయన కొండమీద పోయి కూర్చుంటాను అంటే 3 రోజులు నవలగాలని కొన్నాడు అని పిలిపించాడు.
మాటలకి ప్రాక్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక పని చేస్తే రాత్రి 11 12 అని రాత్రి అంతా మేలుకొని నిలబడుకొని దాన్ని బాధ్యతగా చేస్తాడు ఆ వ్యక్తి. ఆ చేసేటప్పుడు జాగ్రత్త, సంస్థాన్ని జాగ్రత్త పెడతారు. మనకేంటి అంటే ఫ్రీడమ్ కావాలా, ఏది ఎక్కడన్నా పడేసి ఏమని వెళ్ళిపోవాలి. మిగిలిన అందరూ ఉన్నారు, మా సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకొకరి మొహం చూడం మా దగ్గర వెళ్ళిపోయాం. మీరు గమనించండి, 2 సంవత్సరాల నుంచి మీరు ఆ టెంపుల్ కట్టేటప్పుడు మీకైతే వచ్చేవారు సర్టైజింగ్కి, బోర్డు నెంబర్ చేసిన తిరిగేవారు మీకైతే. మీరొచ్చి చెప్పారు నాకు ఈరోజు బోర్డు నెంబర్ చేయలేదు ఆయన అండి. అటువంటి సిన్సియర్ వ్యక్తులు ఎవరైనా ఏమైనా అనుకుంటే అది మహాపాపం. వాళ్ళ ప్రమేయమే లేదు, వాళ్ళ ప్రమేయమే లేదు. అతను ఎటువంటి వ్యక్తి అంటే ఈరోజు ఓపెన్గా మీకు చెప్తా ఉన్నాను. అతన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ ఆ ఇబ్బంది తను పడతాడు నా నోటీస్కి చాలా లేటుగా వేరే ద్వారా తెలుస్తుంది. అప్పుడు దాకా అతనంతటా అతను చెప్పడు, అతను ప్రాబ్లం ఫేస్ చేసినాడు. అతని మెంటాలిటీ ఏంటంటే ప్రభుత్వకి వెళ్ళడం తలనొప్పులు ఉన్నాయి, చాలా దగ్గరలో చాలా చూస్తున్నాడు ఆయన, నేను కూడా మళ్ళీ ఆయన తలనొప్పి ఇవ్వడం అని చెప్పి తనలో మింగుకుంటాడు అనమాట. అది రియాలిటీ. అది తెలియకుండా అతను వాళ్ళు ఎవరో తెచ్చుకున్నారు అని చెప్పి అనుకుంటే మాత్రం అది మహాపాపం. కరెక్ట్, మీరు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. శబరి గారి చిన్నపిల్లాడి మనస్తత్వం కొంచెం అతని అసూయ తరగతి లేకపోతే ఇంకోటి కాదు, కొన్ని రోజులు వయసుతో పాటు అనుభవం వస్తే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, కొంచెం లోపల ఫల్మేషన్ లేదు అది మాత్రం నేను గ్యారంటీ లేదు. అతనిలో పర్మిషన్ లేదు, పెద్ద ప్లానింగ్ ఆలోచన అవన్నీ ఉండవు. లేకపోతే కొంచెం చిన్నపిల్లాడు అంటారు, అతని చిన్నపిల్లాడు అతనికి పర్మిషన్ ఉంది. ఎవరు ప్రమేయమేమి లేదు, ఆయనకి ఇచ్చిన అవకాశం ఆయనే సద్వినియోగం చేసుకోలేదు. అది రియాలిటీ, అది భగవంతుడికి తెలుసుకోలేదు. అరే ఆ వ్యక్తి నేను ఈ రోజు నేను చూడట్లేదు, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఈవెన్ రాజమండ్రిలో ఉంటే నేను గారి రాజమండ్రి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి నేను పెడితే ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరగట్లేదు. ఇక్కడ తీసుకురావచ్చు పెట్టాల్సి వచ్చింది. వేణుగారు ఒకసారి చేసే పని 6 మంది షేర్ చేస్తున్నారు ఇక్కడ రాజమండ్రి టెంపుల్. వేణుగారు ఇక్కడ పెట్టేసిన తర్వాత తర్వాత సెటరే పోవడానికి 6 నెలలు పట్టింది. జనరేటర్లో డీజిల్ అయిపోయింది అంటే అప్పటికప్పుడు ఎత్తుకునేవాళ్ళు, దానికి ఒక సర్వీస్ ఒక అలాట్ చేసినా కానీ ఏ టైంలో ఏది ఎక్కడ జరగతా ఉంది, ఏది అవసరం అనేది ఒక వ్యక్తి చూసుకునేవాళ్ళు అన్నమాట. సో మనం కష్టపడే వాళ్ళని తర్వాత నిజాయితీ ఉండేటువంటి వాళ్ళని వాళ్ళని మనం ఎప్పుడు కూడా అభినందించాలి. వాళ్ళు ఏంటి అంటే సంస్థని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో కొంచెం స్ట్రిక్ట్గా ఉండొచ్చు. ఆ స్ట్రిక్ట్నెస్ ఏదో లేకపోతే ఇంకా సంస్థ ఏంటంటే చేస్తుంది, అందరూ ఫ్రీగా వదిలేస్తే ఇంకా సంస్థ ఎట్లుంటుంది. మన ఇంట్లో వస్తువులు మాత్రం జాగ్రత్త పెట్టుకుంటాం, టెంపుల్లో మాత్రం ఫ్రీగా వదిలేయాలంటే నేనైతే కొంచెం చెప్తా ఉంటాను, నేను గారు కొంచెం లిబరల్గా ఉండు నేను బాధగా అనుకుంటుంటున్నాడు. మీరు చెప్పడం కాదు నాకు ఇప్పటి నుంచే తెలుసు ఏం జరిగినా అతనే అనుకుంటున్నాను, అతనే అనుకుంటారు. కానీ ఇది డెడికేషన్ పర్సన్, డెడికేటెడ్ డిజాయిస్ట్, హానెస్ట్, ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు మనం కూడా ఏంటి అంటే ఒక గుడి ఒక లైఫ్ టైమ్ లో కట్టడం అంటేనే చాలా కష్టం. ఒక్కొక్క టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఉంది, ఎంత పెద్ద సిటీ అది 20 ఇయర్స్ అయింది అనమాట అక్కడ స్థలం అన్నీ వచ్చి సంస్థ మొదలుపెట్టి ఇప్పుడు గుడి కట్టండి. చెన్నై లాంటి మహానగరంలో 43 ఇయర్స్ అయింది గుడి కట్టడానికి. సో కొంతమంది నాతో కూడా అంటారనమాట, మీరు తొందర చేసే మళ్ళీ ఫండ్స్ కూడా రావుంటారు, ఫండ్స్ కోసం లేదు ప్రచారం కోసం ఏం చేసేది. సో మనకి ఇవన్నీ ఏదో జరుగుతా ఉన్నాయంటే డెఫినెట్ గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ లోపల ఏదో నిజాయితీ ఒక రకమైనటువంటి ఒక పవిత్రత ఏదో మనం మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా జరుగుతాం. కాకపోతే ఇవన్నీ కావాలన్నమాట. సో అనుకోగానే స్థలం రావడం, స్థలం రావడానికి కూడా చాలా సంతాలు పెడతారు. ప్రతిదీ ఇప్పుడు అక్కడెక్కడో కొండ వీళ్ళు వస్తూ ఉంది, ఇక్కడ మనకు ఊర్లో ఏదైనా ఉండాలి కదా బేస్ లాగా, అది అనుకోగానే ఒక హౌస్ రెంట్కి తీసుకోవడం, ఆ రెంట్ ఇచ్చిన ఓనరు కృష్ణ రెడ్డి గారిని పరిచయం చేయడం, ఇవన్నీ చూస్తే భగవంతుడు క్లియర్గా నడిపిస్తూ ఉన్నాడు మనం. ఆయన యొక్క డైరెక్షన్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం సడన్ గా నేను ఇదంతా లేదు ఆపేయాలి. సో మీరు కూడా ఏంటి అంటే ఇది ఒక ఫ్యామిలీ, ఇది మనందరం కూడా మంచి అవగాహన. కొంతమంది ఉంటారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా చిన్నది ఏదైనా మిస్టేక్ వాళ్ళు జరిగితే దాన్ని కొంచెం వేదన పెట్టి దాన్ని సబ్జెక్ట్ చేసి మనందరూ పొడవలు తినేసి సబ్జెక్ట్ చేస్తాను. కానీ ఆయనకు తెలుసు భగవంతుడు తెలిసేటట్టుగా చేపిస్తాడు. నేను యాక్చువల్గా మా మన డివోటీస్ తోటి నా రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మొదటి ప్రభుత్వం సడన్గా పిలవలేదు నేను, ఆయనంతా ఆయన రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చి ఆయన డిమాండ్స్, ఆయన మాటలు వీళ్ళందరూ విక్రెస్ చేశారు. వీళ్ళందరూ చూశారు, అంతవరకు నాకు ఒక్కరితోనే జరిగేది ఆయన రూమ్లోకి వచ్చి కలిపేస్తున్నాడు. ఇది ఆ రోజు ఎందుకు చూడబట్టి ఏం జరిగిపోయాడు, లేకపోతే ఎందుకు వెళ్ళిపోయాడు వాళ్ళు కూడా తెలియదు ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటో ఏం జరిగిందో ఏంటో తెలియదు అనమాట. అందరూ ప్రత్యక్షంగా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము ఆయన బయట మాట్లాడడానికి ఈరోజు ఇలా ప్రవర్తనకి చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు అనమాట. సో ఇవన్నీ కూడా ఏదో ఉంటాయి.
ఒక వ్యక్తి ఒకసారి మనం కూడా అపార్థం చేసుకుంటాం అనే వ్యక్తి కొంచెం గట్టిగా చెప్తున్నారు మనకి లేకపోతే నేను అనుకోకుండా చెప్తున్నాను. ప్రతిగతి తను నిజంగా మనం వెళ్ళేశారు వేరే చోట్ల అక్కడికి వెళ్ళినప్పుడు కానీ వేరే స్టేట్ వెళ్ళినప్పుడు నిజంగా మనకు అందిస్తున్నమాట ఆయన గురి ఆయన ఎంత ఆయన దగ్గర మన శిష్యుడిగా ఉన్నందుకు ఎంత అదృష్టం లేదు. చాలా సార్లు మనం చెప్పుకోవచ్చు అన్నప్పటికీ ఒక విషయం మనం అందించాలి. అమరారి ప్రభు ఆయన ఈశ్వరుడు ఉండొచ్చు, ఆయన మంచి కళాత్మక ఉండొచ్చు, ఆయన గొప్ప భక్తులు ఉండొచ్చు, కానీ ఒక విషయంలో నేను ఏమన్నా మనకి చెప్పుకున్నాను. క్షేత్రంలో పండాసులు ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ గా భగవంతుడికి సేవ చేస్తూ వాళ్ళు చాలా పర్సనల్ ఉంటారు, సాక్షిరత్వం ఉంటారు. భగవంతుడికి చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ కి భగవంతుడికి వాళ్ళతో కొంచెం బయటకు అది అర్థం కాదు. ఒకసారి మనం ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ దత్తాలతో ప్రతి డబ్బులు అడుగుతారు ఏంటో అది అనేకుండా తెలియదు అనుకుంటారు. కానీ భగవంతుని కొట్టే దత్తంతో వాళ్ళు కొట్టి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి దానికి అర్థమైన వాళ్ళు సాక్షిరత్వం తెలుసుకోవాలని తెలుసుకోగలుగుతారు. దీపాలకు అర్థం కాదు. సదారంగా శ్రీరామోచార్య గారు ఆయన తీర్చిక్షేత్రం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పండాసుని చూసి భగవంతుని సరిగ్గా చూసుకోవట్లేదు, భగవంతునితో వ్యవహరించే తీరే సరిగ్గా లేదు వాళ్ళకి, సదరం నేను కరెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళతో చాలా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ చెప్తారు. సో ఆయన ఆచార్యులు సాక్షాత్తు రామోచార్య గారు భగవంతుడి యొక్క అవతారం, ఆది శిష్యుల యొక్క అవతారం. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి పండక్షణ ఎప్పుడైతే మీరు కరెక్ట్ కాదు, మీ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు మీరు వ్యవహరించే తీరు కాదు, ఇవన్నీ ఎప్పుడైతే అన్నారో అది ఫండస్ కలట, ఫండస్ వాళ్ళు ధనవంతరం చెప్తారు. ఆయన ఆచార్యులు అయి ఉండొచ్చు, కానీ మీకు మాకు ఉన్న సంబంధాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఆయన ఆచార్యుల గారు. సో మీకు మాకు ఉన్న సంబంధం మీతో మేము చాలా క్లోజ్ గా ఉంటాం, మీతో సాక్షరంగా ఉంటాం అని అన్నప్పుడు ఈ భగవంతుడు మీరు ఎట్లాగేనండి ఆయన చెప్పారు కాదు, ఆయనకి మేము ట్రీట్మెంట్ వచ్చిందని చెప్పి రాత్రి యాత్ర భగవంతుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఉండకూడదు ఇమ్మీడియట్ గా అతనికి షిఫ్ట్ చేస్తారనమాట. సీకర్మన్ ప్లేస్ కి ఆయన పెద్ద లేట్ చేస్తే సీకర్మలో ఉంటుంది. సో భగవంతుడికి ఒక భక్తుడికి ఉన్న రిలేషన్షిప్ వస్తారు నాకు చూసేది గొప్ప డివోట్ వచ్చాను, గొప్ప అంత గొప్ప ప్రాక్టికల్స్ వచ్చిన ఆయన విద్యార్థులు ఉందనేది ఆయన ఐడెంటిటీ తెలియజారు. సో ఆయన స్వార్థం కోసం చేస్తారు అసలు గుంటూరు టెంపుల్ ఇంత మందిరం కట్టి రెండు రోజులు మూడు రోజులు ఉన్నాయన్న రేవంత్ గారి ప్రభు ఇంకా డెక్టర్ ప్రభుత్వం లీజ్ ప్రభుత్వం ఉన్నాను ప్రభుత్వం ఉన్నాను ప్రభుత్వం రెండు రోజులు ఉన్నాను ప్రభుత్వం మా ఉన్నాను ప్రభుత్వం మీరు ఉంటే మాకు సాధ్యం ఉంటా ప్రభుత్వం సరే ఆయన అంత పనులు లేదనే ఆ రిక్వెస్ట్ ని చూసుకొని చూడడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేయడానికి పాపం ఇక్కడ ఆయన వెళ్ళడానికి ప్రయత్నిస్తారాయన. సో ఈ ఆ ఉద్యోగం ఎప్పుడు తెలియట్లేదు ఆయన మీరు కరెక్ట్గాదు మీరు కరెక్ట్గాదు మీరు కరెక్ట్గాదు ఆయన ఎప్పుడు మనం పక్క పెట్టగలం చెప్పండి, ఆయన ఎట్లా పక్క పెట్టగలం? ఎప్పుడైతే ఆయన తప్పు పట్టడం మొదలవుతారో భగవంతుడు ఆయనలో ఒక ప్రేరణ కల్పిస్తారు, ఆయన మిస్టేక్ వచ్చినట్టు అది మీరు ఆ పండి మీరు చేసేది కరెక్ట్ కాదని మనిషి ఆయన గారు చెప్పండి. ఆయన కరెక్ట్ కాబట్టి గురేట్లు కట్టగలుగుతారు. ఇంకా పెద్ద మందిరం ఎట్లా ఏర్పడుతుంది? రాజమండ్రి మందిరం చూస్తే ఇప్పటికీ చాలా మంది ఏర్పడతారు అలాంటి మందిరం సాక్షాత్ వైకుంఠంలో ఉంటుంది అని ఎంతమంది చెప్తారు. అలాంటి మందిరాన్ని ఆయన నిర్మించగలిగారంటే అది ఆయన మౌన విషయం. భగవంతుడు చెన్న మందిరాన్ని నిర్మించారంటే ఆయన అనుమతి కావాలి. రీసెంట్ గా మనం ప్రగతి చేయాలని చెప్తారు, కణాల నుంచి తిరిగి అంతేరేదేమని ప్రగతి చేస్తున్నది. ఆ భక్తుడితో అన్ని పనులు అని చెప్తున్నారు భగవంతుడు, నా దగ్గరికి వచ్చి నా కిరీటం చేయి ఇంకా చూడాలి నేను ఆయన చెప్తాను నేను నా కిరీటం చేయి చెప్పాలి ఆయన వృద్ధి పెడితేనే ఆయనతో వేస్తున్నాను. సో భగవంతుడు సెలెక్ట్ చేస్తున్న వ్యక్తి ఆయన్ని ఆయన చేత మందిరం నిర్మించాలని భగవంతుడు సంకల్పం చేసినప్పుడు ఆయన్ని మనం ఎలా పగ్గొట్టగలం? మీరంటే ఆయన సపోర్ట్ చేయాలి, లేకపోతే నిర్మించుకొచ్చాలి అంతేగాని మనం ఆయన మీరు కరెక్ట్ కాదు మీ ఉద్దేశం కరెక్ట్ కాదు అంటే ఆయన ఏ ఉద్దేశాలను అది ఎప్పటి అది ఎప్పుడైతే మనం మిస్టేక్ చేశామో అది ఎవరైనా కావచ్చు అంత ఉన్నప్పుడు భగవంతుడు వస్తారు ఆ రిలేషన్షిప్ ని భగవంతుడు భంగపరిచినప్పుడు చూస్తూ వెళ్తాడు అనమాట. సో పండా చూసాలో రామానుసాలో ఎట్లా అది రామానుసాలు అప్పుడు మిస్టేక్ చేశారు కాదు భవిష్యత్తులో ఎలాంటి చేసిన వస్తుందని ఉద్దేశంతోనే అలా ఇప్పుడు జరిగింది అది. సో అట్లా మనం ఒక ఉన్నతమైన స్థితిలో గురించి మనం ఆయన మీరు ఎక్కువ హ్యాపీ చేయడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఇవన్నీ డిస్కషన్ చేసి ఆ భక్తులు ఈ భక్తులు మీకు డిస్కస్ చేసుకోవడం ప్రజలు ఎవరైనా కానీ ఈవెన్ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్ అనేది తీసుకుంటారు. మాకు అనుభవం లేదు అంటే తప్ప నా అనుభవం కూడా చెప్తున్నాను. మన శ్రేయస్సుని కూడా చాలా అద్భుతమైన వ్యక్తి తండ్రిలో మనం ఉన్నాం, ఆయన రక్షణలో ఉన్నాం. సో నిజంగా హార్ట్ఫుల్ గా ధర్మంలో కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ శిష్యులుగా మనం ఉన్నాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా ఇంటికి ఇట్లా అని అనిపించవచ్చు, కానీ అది భగవంతు నిర్ణయం చక్కడం జరుగుతుంది. మనం దాని గురించి దృష్టి అవసరం లేదు. అన్ని డిస్టర్బెన్స్ వస్తూ కూడా భగవంతుడి నిర్ణయం మీద జరుగుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా మనకు ఫీల్ అవసరలేదు. ఆ కలిసిన డిస్టర్బెన్స్ అన్ని కేవలం మాయా కలుస్తున్నారు, మన భక్తి నుంచి దూరం చేయడం కోసం మాయా ఏర్పాటు చేసేటువంటి అవన్నీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనమాట. అది మనం మాయా కలుపుతున్నది యథార్థం మీద భగవంతుడి సంకల్పం సర్వకారణ కారణం. కృష్ణుడు అన్నప్పుడు మరి ఇంకోటి మనం బ్లేమ్ చేయాలి, కృష్ణు యొక్క అనుగ్రహం చేతులు ప్రతిదీ జరుగుతుంది ఇప్పుడు. సో ఆయనకి మనం సపోర్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ప్రతిదీ ఆశ్చర్యాలను రాష్ట్రం మనం ప్రయత్నించినప్పుడు మనల్ని కూడా పర్వతం బ్లెస్ చేస్తారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మనం కూడా మన తెలుగున ఏదైనా మన సొంత మాటలు ప్రజలను కూడా మనం మానసిని ఇంకోటి కూడా నేను మధ్యన ఒక బుక్ లో చదివింది ఏంటంటే జనరల్ గా ఎవరి పక్కన మనం పడితే అదే చెప్తే మనం చేసేటువంటి పాపం అంటారు. సో భక్తుల పట్ల చేసే అపరాధం మానసికంగా చేసినా కానీ అది మిస్టేక్ అంట. మానసిక పాపానికి కలిగల దానికి ఫలాలు ఉన్నాయంట, కానీ మానసికంగా వైష్ణవ అపరాధానికి కూడా ఫలాలు ఉంటాయంట, ఖచ్చితంగా కలిపి ఉంటుంది. సో మనం తెలిసి తెలియక ఎవరికైనా డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పేది మాత్రమే ఇంకోటి మనం మనం మన గురువుని తప్పు పట్టకూడదు కూడా. ఆయన మహాత్మనస్సు మనం పాత్ర దైవీ ప్రతిష్టారు. సో భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి రక్షణలో ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు చేసేటువంటి పనులన్నీ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న భక్తులు అర్థం చేసుకోవడం, అనంతరమైన స్థితిలో ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోగలగాలి, వాళ్ళకి అర్థం చేసుకోలేము. మనకు అర్థం కాదు అది భగవంతుడికి వాళ్ళకి ఉంటుంది ఆ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ మనం అర్థం చేసుకోకుండా ఒకసారి అక్కడ మనం మాట్లాడడం కానీ మనం ఎవరికి కానీ మనం చేయకూడదు, అది అపరాధం అవుతుంది. సో దయచేసి భగవంతుడు బాగా ప్రయత్నండి. ఈ అనుగ్రహం ఇంకా ఇంకా బాగుంది. ఈ పల్లెడు ప్రాజెక్ట్ అంటే విరిగించండి. పల్లెడు ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనం పరిచి కూడా ఢిల్లీ దగ్గర అద్భుతమైన దగ్గర మ్యూజియం ఉంది, అదంతా చూడండి వస్తారని చెప్పి తీసుకుని చూస్తారు అన్నమాట. సో ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు అట్లా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ కూడా ఆయన చేతని చూసి ప్రభుత్వాలు ఆయన గ్లోరిఫై చేసి ప్రభుత్వాలు సెంటర్స్ కూడా ఎందుకు పెట్టారు ప్రభుత్వం ప్రభుత్వాల గురించి ఎంతమంది తెలియదు. ఎవరెవరో సన్యాసులు వేరే చేస్తారు వెళ్ళారు ఆయన అద్వైతం చేశారు కానీ నిజమైన ప్రపంచానికి నిజమైనటువంటి శాంతిని ఇచ్చే నిజమైనటువంటి హ్యాపీనెస్ ఇచ్చేటువంటి తప్పనిచ్చినటువంటి ఆచరణ కోరుతారు ఆయన గురించి ప్రపంచానికి నేను ఉద్దేశం కదా సంతోష పెట్టారు. దానికి ఎన్నో ప్రాబ్లం పడతారు ఉన్నా కానీ అవన్నీ మనతో ఆయన డిస్కస్ చేస్తున్నారా, దానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని డబ్బులు ఖర్చు అవుతుంది ఆయన ఆలోచిస్తున్నారా. సో అట్లా ఆలోచించుకుని చేయగల ధైర్యం ఉండాలి కదా ప్రస్తుత వరకన్నా. సో ఆ ధైర్యం కూడా ఆయన వ్యక్తి మనం దొరికారు, ఆయన మనం ఆ ధైర్యమైన వ్యక్తి మనం దొరికినందుకు హ్యాపీ అది దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి. ఆ సంకల్పం మీరు ఎక్కువైతే మీరు అన్ని చేస్తాను ఇలా వచ్చిందని అన్నారా అన్నాను, ఎప్పుడైనా ప్రజలు చేస్తారా మీకు ఎవరికైనా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటా వచ్చాను ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా అన్నాను. సో మనం అది అర్థం చేసుకుని హ్యాపీగా ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం నిజంగా మనం కూడా మన లైఫ్ టైం సెన్స్ అనేది ఎప్పుడు పోవడం తెలియదు. ఆ లైఫ్ టైంలో మనం ఈ గట్టి స్పెషల్ పని చేసుకుంటే టైం వేస్ట్ చేస్తుందంటే ఒక అద్భుతమైనటువంటి గురువు సమయంలో మనం ఆయన చేసే పనులకు జస్ట్ సపోర్ట్ చేసుకుంటే ఏదంటే అది ప్రాక్టీస్ పని చేసే పని కూడా ఉన్నారు అంతకంటే ఏం చేయగలదు నిజంగా ఆ చేసే పని మనంతా బ్లెస్సింగ్ చేసుకుంటాం.
పొరపాటు నిలాగ్రత కనిపిస్తుంది. ఇస్తాను కాకుండా 50 సంవత్సరాలు అయితే తెలుగులో లీలామృత అచ్చు వేసింది 10,000 ప్రతులను. 50 సంవత్సరాల్లో అచ్చు వేసింది 10,000 ప్రతులు ప్రభుత్వం గారు జీవించారు. ఈ 3 నెలల్లో 30,000 ప్రతులు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ 3 నెలల్లో 30,000 ప్రతులు 2,000 అయ్యాయి, 27,000 2,000 అయ్యాయి, ఇంకా 3,000 మేము ఆయన మీరు ఎంత స్టేట్వైడ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చదవడానికి ఆయన తెలిసి ఉందో మేము కొనుక్కుంటామని 3,000 మంది కొనుక్కున్నారు. మొన్న నేనుండగా రాజమండ్రి ఆఫీస్లో ఒక లెక్చరర్ ఒక ఇది స్టేట్ రైడ్ని గురించి కంటెక్ట్ చేస్తున్నారు కాంపిటీషన్ అంటే అసలు ఏంటైనా చరిత్ర చదవదా అని చెప్పి మొదలుపెట్టినాను. ఆమె కళ్ళలో నీళ్ళు పెట్టుకుని చెప్పింది అనమాట ఏమని అంటే ఇస్కాన్ ఇంత పెద్ద సంస్థ ఇంత గొప్పది ఇంతది అని వింటూ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఎంత కష్టపడి వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ని లోక ఉత్తరణ కోసం జీవుల్ని కాపాడాలని చెప్పి పఠించాడు అనేది నాకు ఈ పుస్తకం చదివితే అర్థమైందని చెప్పి కళ్ళలు నీళ్ళు పెట్టుకుని ఆ లెక్చరర్ వచ్చి చెప్పింది అనమాట. ఈ 27,000 మంది విద్యార్థులు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు ప్రభుపాదు గారి గురించి ఒక పుస్తకం లాగా రేపు మీరు చూడొచ్చు ఎగ్జామ్స్ అనేది అందరూ ఆ పుస్తకాలు తీసుకుని వస్తారు ఒక అరగంట ముందు ఒక గంట ముందు కారణాలలో కూర్చొని చదవతా ఉంటారు. అది ఒక అద్భుతం, ఒక అద్భుతం అనమాట. నేను అనుకోవడం చరిత్రలో ఒక ఆచార్యుని గురించి అంత తీవ్రమైనటువంటి స్టడీ ఇప్పుడే జరిగింది, ఒక తీవ్రమైనటువంటి స్టడీ జరిగింది అనమాట. సో ఇటువంటి జరిగినప్పుడు ఆనందం, దాన్ని కార్యరూపం చేయడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. 3 రోజుల నుంచి నేను రాజమండ్రిలో కూర్చోన్నాను, ఏ ఊరికి మొత్తం దగ్గర దగ్గర 200 సెంటర్స్ స్టేట్ వైడ్, అక్కడికి అందరికీ మ్యాన్ పవర్ పంపించాలా, మెటీరియల్ పంపించాలా, ఎగ్జామినేషన్ పేపర్స్ ప్రింట్ చేయడానికి ఆ పేపర్ లీక్ కాకుండా ఆ ప్రెస్ లో కూర్చొని ఏటీస్ రాత్రి బదులు ఆ చిన్న వేస్ట్ పేపర్ కూడా దాన్ని అంతా తీసి తగలు పెట్టేసి ప్రింట్ చేసినవన్నీ జాగ్రత్తగానే ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకొని పెంపులు తీసుకుని వచ్చేవాడిని ప్రిపేర్ చేసి ఆ ప్రింట్ చేసిన వ్యక్తులు కూడా పేపర్ అయితే తెలియకుండా ఈ జాగ్రత్తలు అనే బడి ఇవన్నీ చాలా కష్టం ఉంటుంది. మీరే అనుకోవచ్చు అంటే ప్రభుత్వ రాష్ట్రంలో లేకపోతే అందరినీ టీంలు చేసి పంపించడం, ఒక్కొరో ఒక్కొక్క పైపు ఇద్దరు మనుషులు అంటే ఇద్దరు మ్యాచ్ కావు వాళ్ళని మళ్ళీ సమన్వయం చేసి మళ్ళీ అక్కడికి పంపించడం అక్కడ ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం. సో నో ప్రాబ్లం, కానీ అవుట్కమ్ ఏంటి? ఇంతమందికి ప్రభుత్వం గారి గురించి తెలుసుకోవాలి, చేస్తేనే అవసరం కాదు. ఎందుకు చేయాలంటే అప్పుడు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాలి. అందువల్ల నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ప్రభుత్వం గారి గురించి తెలుసుకున్నప్పుడు ఎవరెవరో మాయవాదులు బాబాలు వీళ్ళకి చాలా పబ్లిసిటీ ఉండేది, చాలా మంది వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. గోపాల్ గారి గురించి ఎవరికి తెలియదు.
నాకు ఆయన సంస్థని లైన్ లైఫ్ లో తీసుకురావాలా, ఆయన సంస్థని ముందుకు తీసుకెళ్లాలా అనేది అప్పుడే పడింది తీజం. ఇస్కానంటే ప్రతి ఒక్కరికి తెలియాలా, గౌపాది గారంటే ప్రతి ఒక్కరికి తెలియాలా. ఆ బీజం అది ఇప్పుడు మొలక అవుతా ఉంది, ఏదో వర్షం అవుతా ఉంది. ఎంతమంది నువ్వు చేసే తప్పు అన్నా కానీ గౌపాది గారు వచ్చి ఎందుకు నాయన కష్టపడతా నువ్వు ఆగితో అన్నా కానీ నేను ఆగను, నేను చేసుకుంటా చేసుకుంటా పోతా ఉంటాను. పుది పాత్రలకు ఆయన వెరిఫై చేయడానికి, ఆయన సంస్థను డెవలప్ చేయడానికి దొంగతనం అవసరం తప్పించి అప్పు చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం అన్నీ చేసి ఆయన మందిరాలు నిర్మిస్తాను, కార్యక్రమాలు చేస్తాం, అన్నీ చేస్తాం. ప్రతి ధర్మానికి విరుద్ధంగా ఉండేది మాత్రం ఒక్కరు తప్పించి మిగిలిన ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ చేసి ఆయన సంస్థని డెవలప్ చేస్తాం, మనకి గురి వచ్చినట్టు చేస్తాం. రేపు మీరందరూ కూడా వాలంటీర్స్కి కావాలా, మొత్తం 7 కండక్టర్ ఇప్పుడు మొదటి నాగేశ్వరి మీకు పేరుస్తారు విజయవాడ తర్వాత గుంటూరులో. ఒక్కో సెంటర్కి కొన్ని కమ్మా హాస్టల్ అని అటువంటివి ఉన్నాయి, అక్కడంతా కూడా ఎగ్జామ్ ఉన్నాను. అక్కడంతా గర్ల్స్ ఆటగిరి కూడా కొంతమంది వెళ్ళచ్చు. సో అదేంటి అంటే ఫస్ట్ ఈరోజు సాయంత్రంలో వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో హాల్ టికెట్ ప్రకారం నంబర్లు వేసుకోవడం, వాళ్ళని రేపు టయానికి కూర్చోబెట్టడం, ఆ వేర్నర్ షీట్ ఎట్లా ఆన్సర్ షీట్ ఎట్లా ఫిల్ చేయాలా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పేపర్లు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి స్టడీ చేసుకొని అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ఫుల్ జరిగేటట్టుగా చేద్దాం. అసలు కొన్ని స్కూల్స్ లో స్పందన అద్భుతంగా ఉంది. మూడు సెట్టి కాలేజ్ అని చెప్పి మనల్ని ఈ ప్రవచనం అది చెప్పాము, 4,300 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు ఒక్క కాలేజ్, 4,300 మంది. తిరుమల కాలేజ్ అని ఇంకా దాంట్లో వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేశాము, అక్కడ 2,300 మంది స్టూడెంట్స్ ఒకే కాలేజీలో ఎన్రోల్ చేస్తున్నారు. సో ఇట్లాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి ఆచార్యుల గొప్పతనం, కృష్ణ యొక్క గొప్పతనం చెప్పడానికే మనం వచ్చాం, చేద్దాం, చెట్టుబడి చేద్దాం. తర్వాత భగవంతుడు ఆయన అనుగ్రహం. సో ఏ టైంలో వాలంటీర్స్ అందరూ కూడా వెళ్ళడానికి మీటింగ్ నడిపించుకుని పెద్ద సూర్యుడు జరిగేటట్టు చూడండి. జగద్గురు శిల ప్రభుకి సదా కృష్ణచంద్ర భగవానికి జగన్నాథ జలదేశ్వర ప్రభావానికి గోవింద శ్రీనివాసి గౌరవానికి